సూత్రముల గ్రంథం నూట నలభై ఐదో కీర్తన నూట నలభై ఐదో కీర్తన మొదటి నుండి నేను చదువుతా ఉన్నాను. మొదటి నుండి, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచదను, నీ నామమును నిత్యము సన్నతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కారిది. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించదు, నేను నీ మహాత్మ్యమును వర్ణించదను. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే కీర్తనకారుడు మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. రాజువైన నా దేవా, నేను నిన్ను కనపరుస్తాను, నీ నామమును నేను హెచ్చిస్తాను, సమర్థిస్తాను, అనుదినము నిత్యము నిన్ను స్తుతిస్తానని. ఎందుకనంటే యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. మన దేవుడు ఆయన గొప్పవాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనిందంటే, యూఆర్ గ్రేట్, గ్రేట్ ఈస్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. అంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన స్తుతించటంతో మరి గొప్పగా ఆయన్ని స్తుతించవలసి దేవుని వాక్య సెలవిస్తా ఉంది. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, ఆయన స్తుతి నొందదగినవాడు. ఎలాగంటే ఆయన్ని గొప్పగానే స్తుతించాలి, గొప్ప దేవుణ్ణి గొప్పగా స్తుతించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఈ లోకంలో మనం చూస్తే మనుషులను ఎంతో మంది మరి పొగుడుతూ ఉంటారు, కానీ వీళ్ళందరూ కూడా వట్టి మానవ మాత్రులు. లేకపోతే మనుషులు ఎవరెవరినో సేవిస్తా ఉన్నారు, కానీ మన ప్రభు ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయనే స్తుతి, అధిక స్తోత్రము నందదగిన, హీఈస్ వర్థీ ఆఫ్ అవర్ వర్షిప్. ఆయన మన యొక్క స్తుతులకు ఆరాధనలకు ఆయన పాత్రుడు, యోగ్యుడు. ఆయన వలె ఎవరూ లేరు కాబట్టి ఆయనే అధిక స్తోత్రము నందదగిన వాడు. కాబట్టి హీఈస్ వర్థీ టు బి గ్రేట్లీ ప్రైజ్డ్. ఆయన గొప్పగా ఆరాధించబడటానికి ఆయన యోగ్యుడు అని దేవుని వాక్య సెలవిస్తా ఉంది. కాబట్టి పిల్లరా, ఈరోజు మన దేవుని యొక్క గొప్పతనాన్ని, అలాగే ఆయన యొక్క ఆయన ఏ రీతిగా మనం గొప్పగా ఆరాధించాలి, ఆ విషయాలను కొద్దిగా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మన ప్రభు ఆయన ఏ విషయాల్లో గొప్పవాడు అంటే, ఆయన ముందు ఎవరికంటే గొప్పవాడు మనం కొన్ని విషయాలు చూస్తాం. రండి, నిర్గమాక, నిర్గమాక అంటే పద్దెనిమిదో అధ్యాయం పదకొండో వచనం నేను చదువుతాను. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి, ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదన్ను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో, ఈ పద్దెనిమిదో అధ్యాయం నిర్గమాకాండంలో, మోషే మామయైన యిత్రో తెరపడతా ఉన్నాడు. మోషే యొక్క మోషే మరి సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు కదా, మోషే యొక్క మామగారు ఇత్రు అంట. ఆ యొక్క ఆ ఇత్రుని గురించి దేవవాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఆయన మిత్యాను యాజకుడు అని సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన ఒక మరి అన్యుడు అనమాట, ఆయన ఇశ్రాయేలుడు కాదు. అలాగే ఆయన యాజకుడు, యాజకుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే పూజారి అటువంటి వ్యక్తి అనమాట. అయితే అటువంటి మోషే యొక్క మామగారితో మరి ఒక అన్యుడు మరి వేరే మరి ఆ మిద్యాను సంబంధమైన వాటి పూజలు చేసేటువంటి వ్యక్తి, యాజకుడైనటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే అతడు ఇశ్రాయేలును కలుసుకున్నాడో అన్య మార్గంలో మరి మోషే అని ఇశ్రాయేలు అందరినీ వారికి జరిగిన విషయాలన్నీ మోషే వివరించాడంట. తర్వాత 8వ వచనం చూస్తే మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకును చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తు యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను. కాబట్టి మోషే ఆ విషయాలన్నీ తన మామతో పంచుకుంటాడు. ఎలాగ ఇశ్రాయేలు శ్రమ పెట్టబడ్డారు, ఎలాగ మరి ఆ భయంకరమైన చర్య నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు, అరణ్య మార్గంలో నడిపించాడు, వారి కొరకు ఏ కార్యాలు చేశాడు, ఆ విషయాలన్నీ మోషే తన మామతో పంచుకున్నప్పుడు ఆ విషయాలను బట్టి అతడు ఎంతో సంతోషించాడంట. తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నాడు తను ఏమనంటే ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడినగాక. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు తెలుసు. కాబట్టి దేవుడు ఆయన సమస్త దేవతల కంటే గొప్ప. ఈ భూమి మీద మనుషులు ప్రత్యేకంగా మన భారతదేశంలో మరి ఎంతో మందిని దేవుళ్ళు దేవతలను మనం పెట్టుకొని నిజంగా ఎంతో మరి పండుగలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వాళ్ళకి వాళ్ళు పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది సమస్త దేవతల కంటే ఆయన గొప్ప.
ఆయన కొంచెం బాగాలో ఉందా,
మరి సమస్త దేవతల కంటే గొప్పవాడు, మరి సర్వశక్తిమంతుడైన సృష్టికర్త. ఈ దేవతలు వీళ్ళందరి గురించి బైబిల్ చెప్తా ఉంటే వాళ్ళు మనుషులు చేతి పనులు, లేకపోతే మరి అపవాది మనుషులు మోసగించే రీతిగా వాడు మరి అబద్ధపు ఆరాధన వాడు పొందుతా ఉంటాడు. కానీ మన దేవుడు ఆయన నిజమైన దేవుడు, ఆయనే అందరికంటే గొప్పవాడు కదా. ఈ అబవ్ ఆల్ తర్వాత కీర్తన గ్రంథం 96వ కీర్తనలో కూడా ఈ మాట చదువుతాం. 96వ కీర్తన 4వచనం యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. కాబట్టి ఆయన సమస్త దేవతల కంటే ఆయనే మరి ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి ఎవరికి పడితే వారికి ఆరాధన చేయటానికి దేవుడు సృష్టికర్త ఆయనకు మాత్రమే ఆరాధన చేయాలి. ఆయనే స్థుతి తగిన వాడు, ఆయనే మన ఆరాధనలకు పాత్రుడు అన్నమాట. కాబట్టి పిల్లరా, మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ద సోపా. కాబట్టి ఆయనే స్థుతి తగిన వాడు, ఆయనే పూజనీయుడు. అలాగే దేవుని వాక్యం చూస్తే హెబ్రూ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమయ్యి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుడు పార్శ్వమును కూర్చుడు. అలాగే మనకు ఆయన దేవదూత హీఈస్ గ్రేటర్ దాన్ ఏంజిల్స్ కదా, కాబట్టి దూతల కంటే ఆయన గొప్పవాడు, దేవతల కంటే గొప్పవాడు, అలాగే దూతల కంటే గొప్పవాడు. శ్రేష్టమైన నామానికి ఇవ్వబడింది అని ఇక్కడ యేసు ప్రభుని గురించి రాయబడతావు. కాబట్టి మన ప్రభు ఆయన ఆయన దూతల కంటే గొప్పవాడు, తను సేవించే దేవుడు, తను సేవించే ప్రభు ఆయన దేవతల కంటే గొప్పవాడు, దూతల కంటే గొప్పవాడు. తర్వాత
ఫిలిప్పీలకు రాసిన పత్రిక
ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా వాయిస్ ఓకేనండి? ఇప్పుడు కొంచెం లౌడ్ గా ఉందా?
ఎస్ అన్నా. ఓకే అన్నా, క్యారీ ఆన్.
ఇప్పుడు ఓకే కదండి నా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతి వాని మోకాలను ఏసునామును వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పైనామును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన ప్రభు ఆయన అందరికంటే అన్ని నామముల కంటే ఆయన పైనామం కలిగిన వాడు, ఆయన అత్యధికంగా హెచ్చించబడినవాడు. కాబట్టి ఆకాశమందు భూమి మీద ఉన్నవారందరికంటే ఆయన గొప్పవాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఆయన సృష్టి ప్రభుత్వముల అన్నిటికంటే కూడా గొప్పవాడు, అన్నిటికంటే అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడు అని కూడా మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పదిహేనో వచనం నుండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇక్కడ చూస్తే మన ప్రభు అన్నిటికంటే ఆయన గొప్పవాడు. చూసారా, గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్, గ్రేటర్ దాన్ ఆల్ ది క్రియేషన్. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే మనం సేవించే దేవుడు ఆయన దేవతల కంటే, సమస్త దేవతల కంటే గొప్పవాడు. తర్వాత ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. ఆయన మరి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు. లేక ఆకాశం ముందు భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడవలసిన వ్యక్తి. ఆయన ఆయన అందరి చేత హెచ్చించబడవలసిన వాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఆయన అత్యున్నతంగా హెచ్చించబడిన వాడు. అలాగే అంటే అందరికంటే, మనుషులందరికంటే ఆయన గొప్పవాడు. అలాగే సృష్టి అంతటికంటే, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. కాబట్టి హీఈస్ గ్రేట్. ఆయన అన్నిటికంటే, అందరికంటే ఆయన గొప్పవాడు అని దేవుని వాక్యం తెలివిస్తా ఉంది. అలాగే ఆయన ఏ విషయాల్లో గొప్పవాడు, కొద్ది విషయాలు మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మన ప్రభు ఆయన ఏ విషయాల్లో గొప్పవాడు, ఒక రెండు మూడు విషయాలు మనం ధ్యానం చేసి ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతా ఉన్నాను. 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడు నీ వంటివాడెవడు? ఇక్కడ మరి మోషే అలాగే ఇశ్రాయేలు వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక్కడ దేవుణ్ణి ఈ కీర్తన ద్వారా వాళ్ళు మరి మహింపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి వాళ్ళు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ చెప్తా ఉన్నారు ఏమనంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? కాబట్టి దేర్ ఈస్ నో వన్ లైక్ యూ. చూసారా, ఇన్ ఆల్ ద గాడ్స్, ద సో కాల్ గాడ్స్, దేవుడు అని పిలువబడుతున్న ఈ భూమి మీద అనేకమైన వారు ఉంటూ ఉండగా వారందరిలో నీ వంటి వారు ఎవరూ లేరు. ఎందుకు అనంటే, యూఆర్ మ్యాజెస్టిక్ ఇన్ హోలీనెస్. చూసారా, అంటే యూఆర్ గ్రేట్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నీవు మహనీయుడు, పరిశుద్ధతలో నీకు సాటి అయిన వారు ఎవరు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బట్ పిల్లరా, మన ప్రభు మన సేవించే దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ఆయన అనేక మార్లు దేవుని వాక్యం మనం చదివితే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యంలో మనం మాటి మాటికి చదువుతాం. కాబట్టి ఆయన వంటి పరిశుద్ధులు ఎవరూ లేరు కదా. యేసు ప్రభుని గురించి కూడా మనం చూస్తాం, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన పాపము ఎరుగని వాడు, పాపము చేయని వాడు, ఏ పాపము లేనివాడు. కాబట్టి హీ న్యూ నో సిన్, హీ కమిటెడ్ నో సిన్, అండ్ దేర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి ఆ రీతిగా మనం సేవించే దేవుడు అలాగే మన ప్రభు ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ హోలీనెస్. ఈ లోకంలో గొప్పతనం అంటే ఏదో బాగా డబ్బు లేకపోతే ఇంకేవో కొలుస్తారు, కానీ దేవుని వాక్యం చెప్తోంది పరిశుద్ధతలో పరిశుద్ధత అనే కొలమానం తీసుకుంటే, పరిశుద్ధతను మనం ప్రమాణంగా పెట్టుకుంటే మన ప్రభు వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన జీవితాన్ని గమనిస్తే కూడా మరి ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవితది కదా. ఆయన కన్యగర్భాన్ని జన్మించాడు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి హిస్ బర్త్ ఈజ్ అ హోలీ బర్త్. ఆయన స్వశరీరుడుగా వచ్చాడని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి ఆయన యొక్క జన్మలో, ఆయన జీవితంలో ఎక్కడ పాపము లేనట్లుగా మనం చూస్తాం. అలాగే ఆయనే సవాలు విసిరారు కదా, నా యందు ఏదైనా పాపముందని మీరు నిరూపించగలరా, స్థాపించగలరా అంటే నో వన్ కుడ్ ప్రూవ్. సరే, కాబట్టి ఆయనకు తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క మరి రాజు హేరోద్ గాని లేక గవర్నర్ పిలాత్ గాని వాళ్లే స్వయాన సాక్ష్యం చెప్పారు ఏమనంటే, ఈయన యందు మాకు ఏ దోషము కనబడటం లేదు. కాబట్టి పిల్లరా, ఆయన నిర్దోషి, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈ రోజున మనం దేవుని ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఏ విషయంలో గొప్పవాడు అని చూస్తే మొట్టమొదటిగా హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతలో ఆయన గొప్పవాడు, పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. కాబట్టి అందుకని ఆయన పరిశుద్ధంగా ఉండాలని మనకు కూడా ఆజ్ఞాపించాడు. ఆయన పరిశుద్ధంగానే సేవించాలని ఆయన కోరుతా ఉన్నాడు కూడా కదా. కాబట్టి వర్షిప్ ద లార్డ్ ఇన్ ద మెజెస్టీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని చూస్తాం. కాబట్టి ఆయన పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన్ని మనం మహింపరచాలని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి పిల్లరా, ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆరాధించాలి, అలాగే పరిశుద్ధంగా మనం ఆయన్ని ఆరాధించాలని కూడా దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి ఆయన పరిశుద్ధత ఆయనకి అనుకూలం, ఎప్పటికీ ఆయనకు పరిశుద్ధతే అనుకూలమని కీర్తనల గ్రంథం 103 కీర్తన 93 కీర్తన 5 చరణంలో మనం చూస్తాం, యెహోవా ఎన్నటన్నిటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. కాబట్టి పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో ఉండాలి, పరిశుద్ధముగా ఆయన్ని సేవించాలి అని ప్రభువు మనల్ని కోరుతా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇట్లారా దేవుడు పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి పరిశుద్ధులు ఎవరూ లేరు, పరిశుద్ధతలో ఆయన వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధ అలంకారములతో ఆయన్ని మనం సేవించాలి. ఆయన సన్నిధి పరిశుద్ధత, పరిశుద్ధతే ఆయనకు అనుకూలమైనది, లేక పరిశుద్ధత ఉన్న చోటే ఆయన ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మొట్టమొదటిది ఆర్ గాడ్ ఇస్ గ్రేట్ ఇన్ హిస్ హోలీనెస్. తర్వాత రెండవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. విలాపవాక్యముల గ్రంథం 3 22 నేను చదువుతున్నాను. 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇలారా ఇక్కడ మనం చదివితే ఏమనుందంటే, ఇంగ్లీష్ వెర్షన్ లో గ్రేట్ ఈస్ థై ఫెయిత్ఫుల్నెస్, చూసారా, నీవెంతైనా నమ్మదగిన వాడు అంటే యు ఆర్ గ్రేట్ ఇన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మన ప్రభు నమ్మకత్వంలో ఆయన గొప్పవాడు అనమాట. హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన వంటి నమ్మదగిన వారు ఈ భూమి మీద ఇంకెవరు కానరారు అనమాట. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, చూసారా. అందుకని ఇక్కడ మరి విలాపవాక్యముల గ్రంథకర్త యిర్మీయా ఆయన మరి కఠినమైనటువంటి ఆ యొక్క బబులోను వాళ్ళు వచ్చి ఇస్రాయేల్ని లేక యూదా సామ్రాజ్యాన్ని వాళ్ళు ఓడించి వాళ్ళని చెరలోకి తీసుకుని పోయిన తర్వాత వాళ్ళ గురించి విలపిస్తూ ఈ యొక్క గ్రంథాన్ని రాస్తా ఉన్నాడు. ఎంతో కఠినమైనటువంటి మరి శ్రమ యూదుల మీదకి వచ్చింది. చాలా భయంకరంగా వాళ్ళు మరి శత్రువుల చేత అణగద్రొక్కబడ్డారు. వాళ్ళ దేశం పూర్తిగా నాశనం అయిపోయింది. అయినప్పటికీ ఆ పరిస్థితులన్నిటి మధ్య చూసారా, బంగారు ఛాయ వంటి ఆ యొక్క ఇస్రాయేలీలు వాళ్ళు బొగ్గుగా మారిపోయారట. వాళ్ళెంతో భయంకరమైన కఠినమైన చెరలోనికి కొనుకోబడ్డారు. అలాంటి పరిస్థితులన్నీ కళ్ళంటూ చూస్తూ వాళ్ళ గురించి ఏడుస్తూ అయినప్పటికీ చెప్తా ఉన్నాడు ఏమనంటే, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, చూసారా పిల్లరా. కాబట్టి మన పరిస్థితులు ఏమైనా, మనం ఎంత హీన దశకు చేరుకున్నా లేకపోతే మన పరిస్థితులు ఎంత మరి దీనమైన మరి దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఆర్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, మన దేవుడు మంచివాడు, ఆయన నమ్మదగిన వాడు. చూసారా, ఆయన ఎవరికి అన్యాయం చేయడు.
చూసారా, అందుకని ఆ కింద మనం చదువుతాం కదా, ఇదే 3:33 లేకపోతే 32 కూడా చదువుదాం, 31 నుండి. ప్రభు సర్వకాలం విడనాడు, ఆయన బాధ పెట్టిన సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. కాబట్టి
ఆయన ఎవరికి కావాలని లేకపోతే ఏదో అన్యాయంగా ఎవరినైనా శిక్షించడు. చూసారా, ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి హీస్ ఫైత్ఫుల్, హీస్ గ్రేట్ ఇన్ హిస్ ఫైత్ఫుల్నెస్ అని దేవుని వాక్యం సెలవిస్తాం ఇక్కడ. అందుకనే ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. శ్రమలో కూడా ఆయన నమ్మదగిన వాడు, కష్టాల్లో కూడా మన ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఏమీ అన్యాయంగా ఎవరిని శిక్షించడు, ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. చూసారా, కాబట్టి మన ప్రభు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. చూసారా, ఆయన ఎంత నమ్మినా ఆయన అంత నమ్మదగిన వాడుగా నిరూపించుకుంటాడు. ఆయన నమ్మిన వారు ఎప్పుడూ మోసపోలా కదా. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహామును దేవుడు ఆయన నమ్మిన దానికంటే ఆయన నమ్మదగిన దేవునిగా నిరూపించుకున్నాడు. చూసారా, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని నమ్మాడు. అబ్రహాం మోసపోలా, అబ్రహాం నష్టపోలా. అలాగే ఇంకా బైబిల్లో దేవుని బిడ్డలందరూ కూడా, భక్తులందరూ వాళ్ళు దేవుని నమ్మారు, వాళ్ళు దేవుని ఆశ్రయించారు, వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు, ఆధారపడ్డారు. ఆయన వాళ్ళందరి జీవితాల్లో నమ్మదగిన దేవునిగా ఆయన నిరూపించుకున్నట్లు చూస్తాం. కాబట్టి దేవుని నమ్మినప్పుడు మనం ఎప్పుడూ సిగ్గుపడం. చూస్తారా, ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళనైనా హెచ్చించేవాడు, వాళ్ళనైనా మరి సిగ్గుపరిచేవాడు ఎన్నడూ కాదనమాట. కాబట్టి దేవుని మనం నమ్మటం నేర్చుకోవాలి. ఎంతైనా ఆయన నమ్మచ్చు, కానీ మనుషులను అనేక సార్లు నమ్ముతూ మోసపోతూ ఉంటాం కదా. మనుషులు ఎంతో మంది నమ్మి కదా, బ్యాంకులు నమ్మి, లేకపోతే వాటిని వీటిని కదా కదా, ఏదో డిపాజిట్లు కడితే ఇది వస్తుంది అది వస్తుంది, ఏదేదో మనుషులు మాయ మాటలు అన్నిటినీ నమ్ముతూ ఉంటారు. ఎంతో మంది నమ్మి మన ముందు మోసపోతున్నా మరలా మరలా అదే పనులు చేస్తూ ఉంటారు మనుషులు కదా. కాబట్టి మనుషులను నమ్మటం కంటే, అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి పిల్లరా, మనం ఎవరిని నమ్ముతా ఉన్నాం కదా, నమ్మదగిన దేవుణ్ణి విడిచిపెట్టి అపనమ్మకస్తులైన మరి అవిశ్వాస పాత్రులైనటువంటి మనుషులను నమ్మితే మనం ఎంతైనా మరి సిగ్గుపరచబడతాం ఒక రోజున. కాబట్టి దేవుడినే నమ్మాలి, ఆయనే నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే ఆయన తప్పని వాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన చెప్తే ఆయన చేయకుండా ఉండడు కదా. ప్రభు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యాలు మనం చూస్తాం. కాబట్టి ఆయన ఎన్నో విషయాల్లో నమ్మదగిన వాడు, ఆయన మనల్ని రక్షించటంలో నమ్మదగిన వాడు కదా. అలాగే ఆయన మన యొక్క జీవితాంతం కూడా, ఆయన మన పట్ల ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చట్లు ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన్ని నమ్మడం మనకి మేలు. ఆయన్నే, ఆయన మాటల్ని నమ్మాలి, ఆయన వాగ్దానాలను నమ్మాలి, ఆయన్ని మనం నమ్మాలి. అప్పుడు మన జీవితాల్లో నిజమైన మేలు, నిజమైన దీవెన మనం అనుభవిస్తామన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రభువును ఆరాధించడానికి మొట్టమొదటి, హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతలో గొప్పవాడు. తర్వాత రెండవది, ఆయన నమ్మకత్వంలో ఆయన గొప్పవాడు, హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. తర్వాత మూడవది, నూట 108:4 నుంచి చదువు. 108:4. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే, ఫర్ గ్రేట్ ఈజ్ యువర్ లవ్
higher than the heavens. Your faithfulness reaches to the skies and rivalry. కాబట్టి దేవుడు ఆయన ప్రేమ విషయంలో గొప్పవాడు. చూస్తారా, అదే దేవుని వాక్యాలు మనం చూస్తే ఆయన ప్రేమ, ఆయన కృప మరి పర్యాయ పదాలుగా రాయబడి చూస్తాం. వాటికి కొంచెం తేడా ఉన్నప్పటికీ మరి ఆయన ప్రేమ విషయంలోనేమి, లేక ఆయన మన పట్ల చూపించే ఆయన కృప విషయంలోనేమి, ఆయన ఎంతో గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 57వ కీర్తనలో కూడా అదే మనం చదువుతాం. ఆయన కృప, ఆయన ప్రేమ మన పట్ల ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. కాబట్టి ప్రేమ విషయంలో మన ప్రభు ఎంతో గొప్పవాడు. ఆయన ప్రేమ ఈ లోకంలో ప్రేమలన్నిటికంటే మించినది కదా. ప్రేమలో 4 రకాల ప్రేమలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ, అలాగే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఇలాగా మనుషుల ప్రేమలో కంటే మన ప్రభు యొక్క ప్రేమ అది ఎంతో గొప్పది. దైవికమైన ప్రేమ అది, పరిశుద్ధమైన ప్రేమ అది, మరి నిస్వార్థమైన యథార్థమైన ప్రేమ అది, అదే అగాపే ప్రేమ అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి కొరింథీయులకు రాసిన 1:13 మనం చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి అనేకమైన సత్యాలు అక్కడ వివరించబడ్డాయి. కాబట్టి దేవుని ప్రేమ అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం ప్రభుని ఎంతో స్తుతించాలి, ఎంతో ఆరాధించాలి, ఆయన ఎంతో ఘనపరచాలి. ఎఫెసీయులకు రాసిన 2 మనం చూస్తే అక్కడ దేవుని ప్రేమను గురించి పౌలు భక్తుడు వర్ణిస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన 2:4-5 అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమ మనకి సిలువలో ప్రత్యక్షపరచబడింది కదా. మనం రోమీయులకు రాసిన 5:8 చదివితే అక్కడ ఉంటది కదా, ఆయనను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ఫర్ us. చూసారా, ఆయన ప్రేమ అని కేవలం మాటలతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 అంటే నాకు చాలా ఇష్టమని మనుషులు చెప్పేలాగా ఉట్టి మాటలు చెప్పి ప్రేమించేవాడు కాదు. గాని ఆయన తన ప్రేమను మన పట్ల క్రియల్లో ఆయన చేసి చూపించినట్లుగా, లేక ఆయన ప్రేమను నిరూపించినట్లుగా మనం చూస్తాం కదా. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన ప్రభు మన కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయనను మనల్ని క్రీస్తు కూడా ఆయనను బ్రతికించాడు. చూసారా, కాబట్టి ఇది దేవుని గొప్ప ప్రేమ. చూసారా, ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. చూసారా, ఆయన ప్రేమ మన కొరకై పరలోకాన్ని దిగి వచ్చేసింది. ఆయన ప్రేమ ఆయన పరలోకంలో కూర్చుండడం వల్ల తర్వాత ఆయన మన కొరకు మనుష్యుడిగా మారడం, మన కొరకై మరి ఆయన సిలువ ఎక్కడం. చూసారా, కాబట్టి ఆయన దాసుడిగా తను తాను తగ్గించుకోవటం, దోషిగా ఆయన మన కొరకై మన స్థానంలో సిలువలో మరణించడం. చూసారా, కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క గొప్ప ప్రేమను అది రుజువు చేస్తా ఉందన్నమాట. కాబట్టి పిల్లరా, ఈ రోజున మనం దేవుని ఆరాధించడానికి ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసి ఉన్నది. చూసారా, గ్రేట్ ఈస్ హిస్ లవ్ ఫర్ us. చూసారా, ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉన్నది, ఆకాశము కంటే. అందుకనే మరి మనం దేవుని ప్రేమను గురించి ఎన్నో పాటలు పాడతాం కదా. దేవుని యొక్క ప్రేమ ఆకాశము కంటే ఎత్తాయినది, ఈ భూమంతటి కంటే, లేక ఈ విశ్వం అంతటి కంటే అది వెడల్పైనది, లేదా సముద్రపు దిగంతాల కంటే అది లోతైనది. కాబట్టి ఆయన ప్రేమను మనం వర్ణించలేం, లేకపోతే ఆయన ప్రేమను మనం పూర్తిగా ఎప్పటికీ గ్రహించలేం. కాబట్టి ఎంతో ఉన్నతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించాడు మన ప్రభు. కాబట్టి ఈ గొప్ప ప్రేమ, ఈ ప్రేమకు సాటి అనేది మరొకటి లేదు. కాబట్టి మనుషులు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే నిజంగా ఆయనకు వారి జీవితాలను సమర్పించకుండా ఉండలేరు. నిజంగా దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే ఏ వ్యక్తి కూడా ఆయన్ని తృణీకరించలేడు, ఆయన్ని త్రోసలేడు అనమాట. అందుకనే మరి కఠినమైనటువంటి సౌలు యొక్క గుండె కూడా ఈ యొక్క క్రీస్తు కల్వరి ప్రేమ ఎదుటది కరిగిపోయినట్లు చూస్తాం. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు దర్శనాన్ని పొందాడో, ప్రభు యొక్క ప్రేమ దర్శనాన్ని పొందాడో దమస్కు మార్గంలో, అతడు ఇంకా పూర్తిగా మార్చబడినట్లు చూస్తాం. కఠినమైనటువంటి అతని గుండె కరిగించబడింది. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, మరి 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు, పద్నాలుగో వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఆయన ప్రేమ బలవంతం చేస్తా ఉన్నది. చూసారా, దేవుని ప్రేమ పౌలుని అది మౌనంగా ఉండనివ్వట్లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సువార్త ప్రకటించడం మానకుండా, మరి ప్రభువును ప్రేమించడం మానకుండా, ప్రభు కొరకు పనిచేయటం మానకుండా అది ఆయన్ని బలపరుస్తా ఉన్నది, ప్రేరేపిస్తా ఉన్నది. అది ఆయన్ని చూసారా, ఆయనే నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఇంకా ఆయన కొరకే బ్రతుకుతాను అని తీర్మానం పౌలు జీవితంలో తీసుకొచ్చిందంట. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఆయన ప్రేమను స్తుతించకుండా ఉండలేం, ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం, అలాగే ఆయన కొరకై జీవించకుండా లేక ఆయన కొరకై పనిచేయకుండా ఉండలేం. కాబట్టి దేవుని ప్రేమ అది అన్నిటికంటే గొప్పదన్నమాట. కాబట్టి ఈ రోజున మనం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. మనం ఇంతవరకు మన దేవుడు గొప్పవాడని చూశాము. ఆయన సమస్త దేవతల కంటే, ఆయన దేవదూతల కంటే, మనుషులందరి కంటే, అలాగే ఈ సృష్టి అంతటి కంటే ఆయన గొప్పవాడు. అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు. అలాగే ఆయన ఏ విషయాలు గొప్పవాడు అనంటే, ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధత విషయంలో ఆయన మహనీయుడు. పరిశుద్ధత విషయంలో ఆయన హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ హోలీనెస్. తర్వాత రెండవది ఆయన నమ్మకత్వం విషయంలో, హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. గ్రేట్ ఇస్ దై ఫెయిత్ఫుల్నెస్. తర్వాత మూడవది హీఈస్ గ్రేట్ ఇన్ హిస్ లవ్ అండ్ హిస్ గ్రేస్ ఫర్ అస్. మన పట్ల ఆయన చూపిన తన ప్రేమ, తన కృప, కనికరముల విషయంలో ఆయన గొప్పవాడు. కాబట్టి ఇటువంటి మహా గొప్ప దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయన యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిద్దాం. కాబట్టి ఆయన వంటి వారు ఎవరూ లేరు. అలాగే దేవుని వాక్యాలు మనం చూస్తే, ఇందాక మనం చదివిన వాక్యంలోనే ఉంది కదా, గ్రేట్ ఈస్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. కాబట్టి ఆయన ఏదో కేవలం అల్పంగా కాదు, ఆయన్ని ఘనముగా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఆరాధించడం కూడా ఆయన్నే గొప్పగా ఆరాధించాలి కదా. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనుషులు ఎంతో గొప్పగా ఆరాధిస్తా ఉన్నారు, గొప్పగా సేవిస్తా ఉన్నారు కదా. వాళ్ళు చెప్పులు లేకుండా, లేకపోతే ఇంకేదో మరి బాగా చల్ల నీళ్ళతో స్నానాలు చేసి, లేకపోతే ఏదేదో వాళ్ళ భక్తులు ఇంకా ఏదో పెద్ద నిష్ట నియమాలు ఆచరించి దేవుని గొప్పగా సేవించాలని వాళ్ళు ఆశపడతా ఉన్నారు. కానీ వ్యర్థమైన వాటిని వాళ్ళు సేవిస్తా ఉన్నారు. అందుకని పౌలు చెప్పాడు కదా, వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమేది కాదు. ఆసక్తి ఉంది కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమేది కాదు. నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోనకుండా వ్యర్థమైన వాటినే వ్యర్థముగా ఆరాధిస్తా ఉన్నారు. కానీ మనము జీవము గల దేవుని తెలుసుకున్నాం, గొప్ప దేవుని తెలుసుకున్నాము, ఆయన్ని గొప్పగా ఆరాధించాలి. ఆయన్ని ఆయన వలే ఈ భూమి మీద ఇంకెవరు లేరు కాబట్టి ఆయన్ని ఆ రీతిగా గొప్పగా ఆరాధించాలి. ఒక కుష్ఠరోగి కదా, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఒక సమరయుడు తిరిగి వచ్చి దేవుని స్తుతించాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ అతడు మరి ప్రభుకు సాగిలపడినట్లుగా, ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి గొప్పగా మనం దేవుని ఆరాధించాం. గొప్పగా అంటే ఏదో పెద్ద మైకులు పెట్టి లేకపోతే బాగా గొప్ప శబ్దాలు చేస్తూ గొప్పగా ఆరాధించడం అంటే గొప్ప శబ్దం అనే కాదు, కానీ అటువంటి హృదయంతో, అటువంటి కృతజ్ఞతతో, అటువంటి ఆయన ఎడల ఆ యొక్క మరి ప్రేమతో మనం ఆరాధించినప్పుడు ప్రభు మన ఆరాధనను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. Praise the Lord.